ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అమ్మా, ఆ బస్సు ఎక్కడికి పోతే జర చెప్పరాదు?
ఏ ఆగమ్మా, నా బస్సు పోతుంది, నేను పోవాలే.
జర ఆగమ్మా, కాస్త చెప్పు, ఆ బస్సు ఎక్కడికి పోతుందో?
ఏమో దాని మీద ఉంది కదా, చదువుకో రాదు?
నాకు చదువు వస్తే నిన్ను ఎందుకు అడుగుతావు బిడ్డ, జర చెప్పరాదు?
ఏందమ్మా, ఇంతసేపటి నుండి ఇక్కడే ఉన్నావు, ఎక్కడికి పోవాలి చెప్పు.
రామపురం పోవాలి. గంట సేపటి నుండి ఇక్కడే నిలబడున్నా, ఎవరిని అడిగినా బస్సు గురించి చెప్పట్లే. జర నువ్వైనా చెప్పమ్మా.
నేను అదే ఊరు పోవాలి, నేను తీసుకెళ్తాలే. సరే బస్ వచ్చింది, ఎక్కుదాం పద. అయినా అసలు ఏం పని మీదకి వచ్చారు మీరు ఇక్కడికి?
తెలిసిన ఒక అయినా 10,000 ఇవ్వాల్సి ఉండే, అందుకే తీసుకుపోదామని వచ్చిన.
అయితే మరి ఇచ్చిండా ఆయన?
లేదమ్మా, 10,000 5,000 ఇచ్చిండు. ఈ కాగితంలో ఏమో రాసి సంతకం చేయించుకున్నాడు. ఇంకో 5,000 తర్వాత ఇస్తా అన్నాడు. జర చదవమ్మా.
అయ్యో పెద్దమ్మ, నీకు సగం డబ్బులే ఇచ్చిండు. మొత్తం పైసలు ఇచ్చినట్లు సంతకం పెట్టించుకున్నాడు. అట్లెట్లా పెట్టినావు?
అయ్యో నాకు తెలియదు బిడ్డ, నేను చదువుకున్నానా ఏమన్నా. వేలుముద్ర వేయమన్నాడు, వేసిన.
మన సమాజంలో నిరక్షరాస్యత వల్ల ఎందరో ఇలాంటి సమస్యలకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటన మరొకటి విందాం.
అమ్మా, నేను బడికి పోతానమ్మా.
వద్దు, ఇప్పుడు మన పరిస్థితులు ఏం బాలేవు. మీ నాన్న కూడా లేరు కదా, మన ఇద్దరమే పనిచేయాలి.
లేదమ్మా, సాత్విక వెళ్తున్న స్కూల్ కి నేను వెళ్తానమ్మా.
అమ్మో ఆ బడినా? ఆ బడికి వెళ్తే చాలా పైసలు అయితాయి.
అమ్మా, కనీసం మన ఊర్లో ఉన్న సర్కార్ బడి కన్నా పంపమ్మా.
నీకెన్నిసార్లు చెప్పాలి, నువ్వు ఇప్పుడు బడికోతే పొలం పనులు ఎవరు చేస్తారు? చదువు లేదేం లేదు, ఇప్పుడు నువ్వు చదవడం వల్ల ఏం జరుగుతుంది?
అయ్యో అక్క, ఎప్పుడు మర్చిపోయినా పొద్దుగాల పొలం కాడి పోయిన తర్వాత పోస్ట్ ఆమె వచ్చి ఒక ఉత్తరం ఇచ్చిపోయిందక్క, ఇదిగో తీసుకో.
సరే ఇట్లయ్యి. అయినా ఇప్పుడు ఎవరున్నారు చదవడానికి? రేపు ఎవరన్నా వస్తే చదివిద్దాం. అయినా మనకెవ్వరు ఉత్తరం రాస్తారులే. సరే ఆడబెట్టు.
10 రోజుల తర్వాత. గదేంది, పోస్ట్ ఆమె గిట్లొస్తుంది?
మీకు ఉత్తరం వచ్చింది కదా, తీసుకున్నారా?
ఆ తీసుకున్నాంలే, కాని అయినా మాకు రాసేవాళ్ళు ఎవరున్నారు? ఉత్తరం వచ్చినా చదవచ్చిన వాళ్ళు ఎవరున్నారు చదవడానికి?
గదేంది అట్లంటావు, సర్కారులు పంపిన ఉత్తరం, అందులో ఏముందో ఏమో. తీసుకురా, నేను చదివి పెడతా.
అట్లనా పావణి, ఆ ఉత్తరం తీసుకురా.
ఇదిగో, పంట నష్టం కారణంగా మొన్న మీ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు కదా, అందుకు సర్కారులు పైసలు ఇద్దామని ఉత్తరం పంపినారు.
గట్లనా? ఎన్ని పైసలు?
50,000 రూపాయలు.
అమ్మో గట్లనా, ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలంట?
ఇంకెక్కడుంది, నువ్వు తెచ్చుకోవడానికి గడువు నిన్నే అయిపోయింది.
అయ్యో భగవంతుడా.
అదేంది, మీ అమ్మాయితో చదివించకపోయావా?
అయ్యో ఆమెను చదివించలేదమ్మా, ఆమె చదువుకుంటానన్నా కూడా చదివించకుండా పొలం పనులకు తీసుకుపోయినా. ఇప్పుడు తెలుస్తుంది నాకు చదువు ఎంత ముఖ్యమో.
ఇప్పుడేం చేసేది లేదు, అయినా ఊర్లో అందరూ చదివిస్తుంటే నువ్వెందుకు పొలం పనులకు తీసుకుపోయినావు? అయిపోయిందేదో అయిపోయింది, పైసలు పోతే పోయినాయి, కానీ ఇప్పటి నుంచైనా బడికి పంపు, పిల్ల భవిష్యత్తు బాగుపడుతుంది.
విన్నారు కదా రెండు సంఘటనలు? అందుకని అక్షరాస్యత మానవ హక్కు. వ్యక్తి గౌరవంగా బతకడానికి, ఏదైనా క్షుణ్ణంగా నేర్చుకోవడానికి అక్షరాస్యతే పునాది. వ్యక్తి యొక్క అక్షరాస్యత కుటుంబానికి, సమాజానికి, దేశానికి సాధికారకతను ఇస్తుంది. ప్రమాణాలతో కూడిన జీవితాన్ని అందిస్తుంది. ఇంకా చెప్పాలంటే అక్షరాస్యతకు బహుళ ప్రయోజనాలున్నాయి. అక్షరాస్యత ఎంత బలమైనది అంటే పేదరికం అనే విషవలయంలో నుండి బయటకు లాగుతుంది, ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరుస్తుంది, లింగ వివక్షతను తొలగిస్తుంది, శాంతిని, ప్రజాస్వామ్యాన్ని, సుస్థిర స్థాపనకు దోహదపడుతుంది. అలాంటి అక్షరాస్యతను ప్రపంచవ్యాప్తంగా స్మరించుకునే దినం అయిన సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం. మన చేను కబుర్లలో ఈరోజు కాసేపు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని గురించి ముచ్చటించుకుందాం. భాషను ఉపయోగించేందుకు అవసరమైనవి చదవడం, రాయడం, వినడం, మాట్లాడడం అనే 4 ప్రాథమిక అంశాలు. వీటిని చేయగలిగిన దాన్నే అక్షరాస్యత అంటారు. అయితే రాయడం, చదవడం మాత్రమే అక్షరాస్యత కాదు, వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, అభివృద్ధి గురించి చెప్పడమే నిజమైన అక్షరాస్యత. ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు విద్య, విజ్ఞానం ఎంతో అవసరం. ఉన్నతమైన జీవనానికి ఇవి ఎంతో ముఖ్యం. వీటన్నింటినీ పెంపొందించుకోవడం కోసం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అక్షరాస్యతా దినోత్సవం అంటే అక్షరాస్యతను విశ్లేషించుకోవడానికి ఏర్పరచుకున్న ఒక దినం. ఎందుకు అక్షరాస్యతను విశ్లేషించుకోవాలి? మానవాభివృద్ధికి అక్షర జ్ఞానం ముఖ్యం కాబట్టి. అంతేకాదు, సామాజికంగా, శాస్త్రీయంగా, ఆర్థికంగా అభివృద్ధికి అవి మూలం కాబట్టి. ప్రపంచ పటంలో పురోగమన దిశలో అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో చేరడానికి ఇది ఒక సూచిక కాబట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఎందుకు సెప్టెంబర్ 8వ తేదీన జరుపుకుంటారు? ప్రతి ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. 1965వ సంవత్సరం నవంబర్ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ప్రకటించబడింది. ఆ తరువాత 1966వ సంవత్సరం నుండి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రపంచంలోని కొన్ని దేశాలు అన్ని రకాలుగా వెనుకబడి ఉండటానికి నిరక్షరాస్యతే ముఖ్య కారణం. అంతర్జాతీయ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించడం. ఇది పిల్లల్లో విద్యపైనే కాకుండా వయోజన విద్య మీద కూడా కేంద్రీకరించబడుతుంది. యునెస్కో 1990వ సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఇక ఐక్యరాజ్య సమితి 2003 నుండి 2012వ దశాబ్దాన్ని అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది. లిటరసీ ఫర్ ఆల్, వాయిస్ ఫర్ ఆల్, లెర్నింగ్ ఫర్ ఆల్ అనే అంశాలని ఈ దశాబ్ది లక్ష్యంగా నిర్దేశించింది. అదే విధంగా యునెస్కో ప్రకటనలిచ్చి ప్రజలను చైతన్యవంతం చేస్తోంది. సాంస్కృతిక మరియు శాస్త్రీయ ఉద్దేశాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతోంది. భావ వ్యక్తీకరణ స్వాతంత్రాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తోంది. మీడియా ద్వారా సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి రాజకీయ సిద్ధాంతాలను తయారు చేయడం లాంటివి చేస్తోంది. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఎన్ని సంవత్సరాలుగా జరుపుకుంటున్నామో తెలుసా? అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం వేడుకలు అనేక దేశాలలో ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కొన్ని వ్యూహాత్మక ప్రణాళిక అమలు ద్వారా ప్రతి సంవత్సరం ప్రత్యేక నేపథ్యంతో జరుగుతుంది. దీనిని గత 50 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. 2006వ సంవత్సరం యొక్క నేపథ్యం, అక్షరాస్యత అభివృద్ధి, సామాజిక పురోగతిని సాధించే దృష్టితో ఈ నేపథ్యం జరిగింది. 2007 మరియు 2008 అక్షరాస్యత మరియు ఆరోగ్యం, అక్షరాస్యత మరియు అంటువ్యాధులతో HIV, క్షయ, మలేరియా వంటి అంటువ్యాధులపై దృష్టి సారించింది. 2009-2010 లింగ సమానత్వం మరియు మహిళల సాధికారత అనే అంశాలపై దృష్టి సారించింది. 2011-2012 అక్షరాస్యత మరియు శాంతి, శాంతి కోసం అక్షరాస్యత ప్రాముఖ్యతను వివరించడం కోసం ఈ సమావేశం జరిగింది. 2013వ సంవత్సరం 21వ శతాబ్దమున అక్షరాస్యత, ప్రపంచ అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు గాను ఈ నేపథ్యాన్ని ఏర్పాటు చేశారు. 2014 అక్షరాస్యత మరియు స్థిరమైన అభివృద్ధి. ఈ నేపథ్యంలో సామాజిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ సమైక్యతను అభివృద్ధి చేయడానికి జరిగింది. 2015 అక్షరాస్యత మరియు స్థిరమైన సమాజం. 2016 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2016 యొక్క 50వ వార్షికోత్సవ వేడుక. ఇప్పుడు అక్షరాస్యత పథకాల గురించి తెలుసుకుందామా? మరి సర్వశిక్ష అభియాన్. సర్వశిక్ష అభియాన్ అనేది 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న బాలలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను ఒక ప్రాథమిక హక్కుగా మార్చిన పథకం. ఇది భారత రాజ్యాంగం 86వ సవరణ ద్వారా ప్రాథమిక విద్య సర్వజనీకరణ సాధనకు అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశంలో అవసరమైన చోటల్లా పాఠశాలలు స్థాపించడం, పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం, విద్యను సార్వత్రీకరించడం, నిరక్షరాస్యతను పారద్రోలి అక్షరాస్యతను సాధించడం, ప్రాథమిక పాఠశాలను ప్రతి కిలోమీటర్నకు ఒక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఉండేటట్లు చూసి విద్యను వ్యాప్తి చేయించడం ముఖ్య ఉద్దేశం. పాఠశాలల నిర్వహణకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని తగు రీతిలో ఉంచి విద్యాస్థాయిని పెంపొందించడం, పాఠశాలలో ప్రయోగశాలలను ఏర్పాటు చేయడం, కంప్యూటర్లను ఏర్పాటు చేయడం కూడా ముఖ్య ఉద్దేశాలలోనివి. సర్వశిక్ష అభియాన్ పథకం కింద బాలలందరూ 2003 నాటికి బడి, విద్య, హామీ కేంద్రం లేదా ప్రత్యామ్నాయ పాఠశాలలో ఉండేలా చర్యలు. 2005 నాటికి 5 ఏళ్ల ప్రాథమిక విద్య మరియు 2010 నాటికి 8 ఏళ్ల పాఠశాల విద్యను పూర్తి చేయడం. జీవనానికి అవసరమైన విద్యపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక విద్యను సంతృప్తికరమైన నాణ్యతతో అందించడానికి ఇది ఒక కృషి. 2007 నాటికి ప్రైమరీ స్థాయిలో మరియు 2010 నాటికి ప్రాథమిక విద్యాస్థాయిలో లింగ మరియు సామాజిక అంతరాలన్నింటినీ తొలగించడం. 2010 నాటికి పాఠశాల విద్యా సార్వత్రీకరణ. పాఠశాల సౌకర్యాలు లేని ప్రాంతాల్లో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడం మరియు ఇప్పటికే ఉన్న పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీరు వసతులు, నిర్వహణ నిధులు మరియు పాఠశాల అభివృద్ధి నిధుల కల్పన ద్వారా మౌలిక సదుపాయాలను పటిష్టపరచడం వంటి చర్యలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలో అదనపు ఉపాధ్యాయుల నియామకం, విస్తృత శిక్షణ, బోధనా శిక్షణ సౌకర్యాలను అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయించడం ద్వారా ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచడం మరియు ఒక సమూహం, బ్లాకు మరియు జిల్లా స్థాయిల్లో విద్యా మద్దతు వ్యవస్థను పటిష్టపరచడం ఈ కార్యక్రమ విధి విధానాలుగా ఉన్నాయి. జీవన నైపుణ్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందించడం సర్వశిక్ష అభియాన్ లక్ష్యంగా ఉంది. బాలికల విద్య మరియు ప్రత్యేక అవసరాలు ఉన్న బాలలపై సర్వశిక్ష అభియాన్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు కంప్యూటర్ విద్యను అందించే చర్యలు కూడా దీనిలో భాగంగా ఉన్నాయి. పాఠశాలకు బాలలు తక్కువగా హాజరవుతుండటాన్ని అధిగమించేందుకు మధ్యాహ్న భోజనాలను ప్రవేశపెట్టారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు విద్యాపరంగా వెనుకబడిన మండలాలలో బాలికల విద్యాభివృద్ధి కొరకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 395 విద్యాలయాలు పనిచేస్తున్నాయి. సప్లిమెంటరీ బడ్జెట్ 2011 మరో 348 విద్యాలయాల ఏర్పాటుకు అనుమతించారు. క్లిష్ట ప్రాంతాలలో ప్రముఖంగా గల ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మైనారిటీ వర్గాల బాలికల కొరకు ప్రాథమికోన్నత స్థాయిలో వసతి పాఠశాలకు 2004 భారత ప్రభుత్వంచే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల పథకం ప్రారంభించబడింది. సర్వశిక్ష అభియాన్ ఎలిమెంటరీ స్థాయిలో బాలిక విద్య కొరకు జాతీయ కార్యక్రమం మహిళా సమాఖ్యతో కలిసి 2 సంవత్సరాలు సామరస్యంలో ఉంటూ ప్రత్యేకంగా నడిచింది. కానీ 2007 ఏప్రిల్ 1వ తేదీన సర్వశిక్ష అభియాన్లో ఒక ప్రత్యేక విభాగంగా కలిసిపోయింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అనే కొత్త పథకానికి భారత ప్రభుత్వం ఆమోదించింది. షెడ్యూల్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన కులాలు, అల్పసంఖ్యాక వర్గాలలో ఆడపిల్లల శాతం అధికంగా ఉన్న వారి కొరకు ఎలిమెంటరీ స్థాయి వరకు విద్య నేర్పించడానికి 750 వసతి పాఠశాలలను భోజన సౌకర్యాలతో సహా ఏర్పాటు చేసింది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల ముఖ్య లక్ష్యం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాలలో ఇంకనూ లింగ అసమానతలు, నిర్లక్ష్యానికి గురైన జాతులు ఉన్నాయి. ప్రాథమికోన్నత స్థాయిల్లో ప్రత్యేకంగా గమనిస్తే బాలబాలికల నమోదుకు ఎలిమెంటరీ స్థాయిలో బాలికల నమోదు బాలురతో పోలిస్తే చెప్పుకోదగ్గంత వ్యత్యాసం కనిపిస్తోంది. బడుగు వర్గాలలో గల బాలికలను నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడమే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ముఖ్య లక్ష్యం. ఈ సాధన కొరకు భోజన సౌకర్యాలతో కలిసి ఎలిమెంటరీ స్థాయి వరకు విద్య నేర్పించడానికి వసతి పాఠశాలలను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా అక్షరాస్యత శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ పథకాన్ని అమలు చేశారు. సాక్షర భారత్ పథకం 15 సంవత్సరాల మరియు పైబడిన అక్షరాస్యుల కోసం బోధనాభ్యాస కార్యక్రమాల ద్వారా అక్షరాల సమాజాన్ని సృష్టించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ 2009 సెప్టెంబర్ 8వ తేదీన ప్రారంభించారు. సాక్షర భారత్ ద్వారా 70 మిలియన్ పెద్దలు సహా 60 మిలియన్ల మహిళలను అక్షరాస్యులుగా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించారు. ఇది పాఠశాల విద్యాశాఖ మరియు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి ఏర్పడిన పథకం. జాతీయ అక్షరాస్యత మిషన్ సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం కింద 597 జిల్లాలు పోస్ట్ లిటరసీ కార్యక్రమం ఆధీనంలో 485 జిల్లాలు మరియు నిరంతర విద్యా పథకం కింద 328 జిల్లాలను అమలుపరిచారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 127 మిలియన్ పెద్దలలో 60% మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. వీరిలో 23% ఎస్సీ, 12% ఎస్టీ మహిళలు ఉన్నారు. సాక్షర భారత్ మిషన్ పథకం కింద నమూనా అడల్ట్ విద్యా కేంద్రాలను 6 గ్రామాల్లో ఏర్పాటు చేశారు. వయోజన విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో మరియు మొత్తం అక్షరాస్యతను సాధించడానికి ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి వయోజన విద్యా కేంద్రం ద్వారా 2 విలేజ్ కోఆర్డినేట్లను నిర్మించారు. ఈ కార్యక్రమం కింద సుమారు 60 కోట్లను ఖర్చు చేస్తున్నారు. జాతీయ అక్షరాస్యత మిషన్ ఫలితంగా 1991 నుండి 2001 సమయంలో మహిళా అక్షరాస్యత రేటు 14.87% పెరిగింది. 1991 నుండి 2001 వరకు 11.72% అని పురుష అక్షరాస్యత శాతంతో పోలిస్తే 3.15% ఎక్కువగా ఉంది. దేశ అక్షరాస్యత ఘనంలో తెలంగాణ 32వ స్థానంలో ఉంది. అక్షరాస్యతలో తెలంగాణ 66.46% ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఏళ్ల తరబడి విద్యకు దూరంగా ఉండడం అక్షరాస్యత పెంపును తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వయోజన విద్యపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడం, అక్షరాస్యత పెంపుపై పాలకుల్లో నిర్దిష్ట ప్రణాళిక లోపించడమే దీనికి కారణం. తెలంగాణ జిల్లాల్లో హైదరాబాద్ 83.25%, రంగారెడ్డి 78.05% ముందంజలో ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అక్షరాస్యతలో కొంచెం వెనుకబడి ఉంది. అక్షరాస్యత వలన లాభాలు: మెరుగైన అక్షరాస్యత ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది, పేదరికాన్ని తగ్గిస్తోంది, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి తోడ్పడుతుంది. అక్షరాస్యత వలన ఎయిడ్స్ మరియు ఇతర వ్యాధుల గురించి అవగాహన పొందుతారు. అక్షరాస్యత వలన మనిషికి ఆత్మగౌరవం, విశ్వాసం పెరుగుతాయి. హక్కులను, చట్టాలను ప్రభావవంతంగా నిర్వహించడానికి అక్షరాస్యత ఉపయోగపడుతుంది. అక్షరాస్యత మూలంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. క్లిష్టమైన మరియు వేగంగా మారుతున్న ఈ సాంకేతిక ప్రపంచంలో వ్యక్తులు నిరంతరం వారి జ్ఞానాన్ని విస్తరింపజేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నిరక్షరాస్యత వలన సమస్యలు: నిరక్షరాస్యులు చదవలేరు, రాయలేరు, చెప్పినా దానిని సరిగ్గా అర్థం చేసుకోలేరు. తక్కువ ఆదాయానికే పనిచేయాల్సి వస్తుంది. తక్కువ నాణ్యత గల ఉద్యోగాలను పొందుతారు. తమ పిల్లలకి విద్యాపరంగా కానీ ఇతర సామాజిక అంశాల పరంగా కానీ మంచి విషయాలను తెలియజేయలేరు. నిరక్షరాస్యులకు ఆరోగ్య సంరక్షణ మీద కూడా అంత అవగాహన ఉండదు. ఎందుకనగా అజ్ఞానం ద్వారా మందుల మోతాదు, మందుల పేర్లు తెలియక అనారోగ్య పాలవుతారు. నిరక్షరాస్యత మూలంగా సమాచారాన్ని అర్థం చేసుకునే పరిమితి తక్కువగా ఉంటుంది. నిరక్షరాస్యత మూలంగా నిరుద్యోగ రేటు కూడా పెరిగిపోతుంది. విద్యకు తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వలన తమ తరువాతి తరాలకు కూడా మంచి భవిష్యత్తుని అందించలేరు. భారతదేశం అక్షరాస్యత శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మన దేశంలోనే ఉండటం విచారకరం. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే దేశంలో 80% అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు గడుస్తున్నా 65% అక్షరాస్యతనే సాధించగలిగాము. ఈ సందర్భంగా విద్య యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించాలి. అందరూ చదివినప్పుడే గ్రామాభివృద్ధితో పాటు సమాజాభివృద్ధి కూడా జరుగుతుంది.
వయోజనులు అమ్మో ఈ వయసులో చదువుకోవడమా అనుకుంటారు. వారి కోసం కొన్ని సందేశాలు. అక్షరాస్యత అంటే అక్షరాలు, అంకెలు, ఆకారాలు, పరిమాణాలు, ప్రమాణాలు, వాటిని చదవడం, రాయడం, అనుదిన జీవితంలో వాడటం. చదవలేనని, రాయలేనని ఎందుకనుకుంటావు? వృత్తికి అక్షర రూపమే అక్షరాస్యత. అక్షరాల్లో, అంకెల్లో విశ్వం ఇమిడి ఉంది, తెలుసా? హింసను అరికట్టడానికి చదువనే టీకాలతో సమాజాన్ని గుచ్చు అని ఒక పెద్ద ఆయన చెప్పాడు. అందుకే అందరం అక్షరాస్యులం అవ్వాలి. అభివృద్ధిలో సుస్థిరత అక్షరాస్యతతోనే సాధ్యం. చదువు ఎవరి సొత్తు కాదు, అందరి హక్కు. అక్షరాస్యత అందరి బాధ్యత. అక్షరాస్యత ఉద్యమం వద్దనుకుంటే ఒక్కరిని కూడా విడవకుండా బిడ్డలందరినీ చదివించండి. ఎంత ఎక్కువగా చదివితే అంతకు తగ్గట్టుగా విశ్వ రహస్యాలు అవగతమవుతాయి. విద్య వెలుగవుతుంది, అజ్ఞానమే చీకటిని తరిమివేస్తుంది. చదువుతో తెలివి, తెలివితో బ్రతుకు తెరువు, బ్రతుకు తెరువుతో అభివృద్ధి. చదవగలిగితే నిర్ణయాలు చేసే సామర్థ్యం పెరుగుతుంది.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో సామలతో తయారు చేసే తీపి పొంగల్ గురించి తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలేంటో చెప్పేస్తాను. సామల తీపి పొంగల్ తయారీకి కావలసిన పదార్థాలు: సామలు 1/2 కప్పు, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, బెల్లం లేదా చక్కెర 1/2 నుండి 1/4 కప్పు, యాలకులు 1 లేదా 2, నెయ్యి 3 నుండి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 5, ఎండుద్రాక్ష 5, నీరు తగినంత. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరొకసారి చెప్పేస్తాను. సామలు 1/2 కప్పు, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, బెల్లం లేదా చక్కెర 1/2 నుండి 1/4 కప్పు, యాలకులు 1 లేదా 2, నెయ్యి 3 నుండి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 5, ఎండుద్రాక్ష 5, నీరు సరిపడినంత. ఇక మనం తయారీ విధానం వినేద్దామా? ముందుగా పెనం తీసుకొని కొంచెం నెయ్యి వేసి దాన్ని వేడి చేసి జీడిపప్పు, ద్రాక్ష వేసి బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి బెల్లం లేదా చక్కెర వేసి పాకంలాగా తయారు చేసుకోవాలి. తరువాత కడాయి తీసుకొని 1 చెంచా నెయ్యి వేసి పెసరపప్పును బంగారు వర్ణంలోకి మారే వరకు వేయించుకోవాలి. తరువాత సామలు కడిగి వేయించిన పెసరపప్పును ఈ సామలకు కలుపుకోవాలి. సామలు పెసరపప్పు మిశ్రమానికి 2 కప్పుల నీరు కలుపుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ఉడికిన సామలు పెసరపప్పు మిశ్రమాన్ని మెత్తగా చేసుకోవాలి. మెత్తగా కలుపుకున్న సామలు పెసరపప్పు మిశ్రమానికి యాలకులు కలుపుకోవాలి. ఈ సామలు పెసరపప్పు మిశ్రమానికి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పాకాన్ని జత చేసుకోవాలి. తరువాత దీన్ని సన్నని సెగ మీద తిప్పుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత సరిపడినంత నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. పొయ్యి మీద నుండి దించే ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండుద్రాక్ష, జీడిపప్పును ఈ పొంగల్కు కలుపుకోవాలి. చివరిగా వడ్డించే ముందు రుచి కోసం నెయ్యి కూడా కలుపుకోవచ్చు. విన్నారు కదా, అందరూ ఎంతో రుచికరమైన సామల తీపి పొంగల్ తయారీ విధానం చకచకా చేసేసుకుందామా? ఇక మనం దీనిలోని ఆరోగ్య లాభాలు, పోషక విలువలు ఏంటో చూసేద్దాం. ఆరోగ్య లాభాలు: మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది, మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు, పురుషులలో శుక్రకణాల సంఖ్యను పెంచుతుంది, స్త్రీలలో నెలవారీ ఋతుస్రావ సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు, పీచు పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి, శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవచ్చు. ఇక పోషక విలువల విషయానికొస్తే, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఇనుము, కాల్షియం అధికంగా ఉంటాయి, ఖనిజ లవణాలు కూడా లభిస్తాయి. విన్నారు కదా శ్రోతలు, సామల వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో. మనం కూడా సామలతో రకరకాల వంటలు చేసేసుకుందాం. వచ్చే వారం మరొక ఆరోగ్య రుచులతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞాన గణి శీర్షికకు స్వాగతం. ముందుగా గత వారం ప్రశ్నలు, వాటికి సమాధానాలు, విజేతల వివరాలు తెలుసుకుందాం. గత వారం మొదటి ప్రశ్న: పశువుకు ఆహారంగా ఇచ్చే ఒక బేలి బరువు ఎంత? సమాధానాలు: ఏ 10 కేజీలు, బి 15 కేజీలు. దీనికి సరైన సమాధానం బి 15 కేజీలు. రెండవ ప్రశ్న: అజొల్లాలో చీడపిడలు రాకుండా ఉండడానికి ఏం వాడాలి? సమాధానాలు: ఏ ఫ్యూరోడాన్ బాబిస్టిన్, బి థైరాన్ క్యాప్టాన్. దీనికి సరైన సమాధానం ఏ ఫ్యూరోడాన్ బాబిస్టిన్. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు ఎవ్వరూ లేరు. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కూడా ఎవ్వరూ లేరు. రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప దోమలగూడ, సిస్టా ఈశ్వర్ కాకినాడ. విజేతలకి చేలుకబూర్ల తరపున అభినందనలు. ఇక ఈ వారం మొదటి ప్రశ్న: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది? సమాధానాలు: ఏ 1965వ సంవత్సరం, బి 1968వ సంవత్సరం. ప్రశ్న మరొక్కసారి: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది? సమాధానాలు: ఏ 1965వ సంవత్సరం, బి 1968వ సంవత్సరం. ఈ వారం రెండవ ప్రశ్న: 2016 సంవత్సరపు అక్షరాస్యత దినోత్సవం ప్రధాన అంశం ఏమిటి? సమాధానాలు: ఏ అక్షరాస్యత సుస్థిర సమాజం, బి 21వ శతాబ్దానికి అందరికీ విద్య. ప్రశ్న మరొక్కసారి: 2016 సంవత్సరపు అక్షరాస్యత దినోత్సవం ప్రధాన అంశం ఏమిటి? సమాధానాలు: ఏ అక్షరాస్యత సుస్థిర సమాజం, బి 21వ శతాబ్దానికి అందరికీ విద్య. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9492924722 నంబర్ మరొక్కసారి 9492924722 కి ఎస్ఎంఎస్ చేయండి. కొందరు శ్రోతలు జవాబులు పంపుతున్నారు కానీ తమ వివరాలు పంపకపోవడం వల్ల వాళ్ళ వివరాలు ప్రసారం చేయలేకపోతున్నాము. కాబట్టి జవాబుతో పాటు తమ పేరు, ఊరి వివరాలు పంపగలరు. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత?
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.